హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో సతీష్ గున్నా గారు రాసిన రాముడు లేని సీత కథ విందాం. ఏమండి, అత్తయ్య గారు హెల్త్ రిపోర్ట్లు తీసుకెళ్ళి మా నాన్నగారు డాక్టర్కి చూపించారు అంటూ ఆఫీస్ నుండి ఇంటికి అప్పుడే వచ్చిన దుర్గారావుకి ఏదో చెప్తూ ఆగింది భార్య గంగ. తర్వాత చెప్తాలే, మీరు ముందు వెళ్ళి స్నానం చేసిరండి అంది. ముందు చెప్పు, తర్వాత రెడీ అయ్యి తింటాలి అన్నాడు దుర్గారావు. అత్తయ్యకి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అని రిపోర్ట్లు వచ్చాయి అని చెప్పింది గంగ. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఏమన్నారు డాక్టర్? ఏముంది, డబ్బులు తినటానికి, ఆపరేషన్ చేసి మందులు వాడితే కొంతకాలం ఎక్కువ బతకటానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆపరేషన్కి 15 లక్షల దాకా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పారు. మీ తమ్ముడు చెల్లితో మా నాన్న మాట్లాడారు. వాళ్ళేమో ఇప్పటికే అమ్మకి 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే అంత డబ్బులు లేవు. ఒకవేళ ఆపరేషన్ చేయించినా తనని దగ్గర ఉండి ఎవరు చూసుకుంటారు? మాకు మా పిల్లలతో మాకు కష్టాలు మాకున్నాయి అన్నారు. ఏమైనా మీకుంటే మీరు చేయించండి అని మన మీద వేసేశారు. మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు అని అస్సలు ఆలోచన లేదు వాళ్ళకి. అయినా ఇప్పుడు మీ అమ్మకి ఆపరేషన్ చేయించి ఈ వయసులో ఆవిడని కష్టపెట్టడం ఎందుకు? డబ్బులు ఖర్చు అయినా బతుకుతారు అని చెప్పడం కూడా కష్టమే అనుకుంటున్నారు. నాకైతే మీ అమ్మకి ఆపరేషన్ అయ్యాక మీకు పిల్లలతో పాటు ఆవిడకి సేవలు చేసే ఓపిక నాకు లేదు, మీరైతే బాగా ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది గంగ. ఏమీ మాట్లాడలేదు దుర్గారావు. దుర్గారావు అడుగులు బయటకు పట్టడం చూసి అన్నం తినరా అని అడిగింది గంగ. ఆకలి లేదు, ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా అన్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్లో ఒక్కో అంతస్తులో ఒక్కో కొడుకు, ఇంకో అంతస్తులో కూతురు, పైన పెంట్ హౌస్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. ఏమో, పైకి వెళ్ళి మీ అమ్మకి ఏ వాగ్దానాలు చేయకండి, మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి పంపించింది గంగ. అత్తయ్య అంటే కన్న తల్లి లాంటిదే కదా, మరెందుకు మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అమ్మను పరాయిదానం చేస్తోంది అనిపించింది దుర్గారావుకు. పైకి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ తమ్ముడు చెల్లెల్ని ఇద్దరిని పిలిచాడు. తన భార్య ఏదైతే చెప్పిందో అదే వాళ్ళ నోటి నుండి విన్నాడు. అమ్మ లేకపోతే నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం అని చెప్పాలనిపించింది, కానీ ఏం చెప్పాలో తెలియక సరేరా మీరు వెళ్ళి తిని పడుకోండి అని చెప్పి పైన పెంట్ హౌస్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు దుర్గారావు. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ తనకి ఏమైనా బాధ కలిగినప్పుడు తనకి ధైర్యం చెప్పే మా అమ్మకు నేను ఎలా ధైర్యం చెప్పాలి అనుకున్నాడు. మా అమ్మ పేరు సీత. ఆ రాముడు సీతమ్మని అనుమానించి అడవులకు పంపితే సీతమ్మ పుట్టిన 2 పిల్లలను తిరిగి రామయ్యకి ఇచ్చేసి తన తల్లి భూదేవి దగ్గరకు వెళ్ళిపోయింది. కానీ నా తండ్రి మాత్రం మద్యం తాగి తన ప్రాణాలు పోగొట్టుకొని మమ్మల్ని చిన్న వయసులోనే అనాథలను చేసేసాడు. మా అమ్మమ్మ వాళ్ళు చిన్న వయసులోనే నాన్న చనిపోవడంతో వాళ్ళ అమ్మకి మళ్ళీ పెళ్లి చేస్తామని చూసిన అమ్మ దానికి ఒప్పుకోలేదు. ఎవరి మీద మేము ఆధారపడకూడదని తనే రాళ్ళు కొట్టి మమ్మల్ని పెంచింది. భర్త లేని ఆడదానిని చూస్తే ఈ సమాజం ఎలా చూస్తుందో, ప్రతి మగాడు ఏమి కోరుకుంటాడో తెలిసిందే. తన గౌరవం నిలుపుకుంటూ మేమే తన ప్రాణం అనుకుంటూ తన ఇష్టాలన్నీ చంపుకొని మా ఇష్టాలే తన ఇష్టాలుగా మార్చుకుంది. అప్పటికి మా తమ్ముడు చెల్లి చిన్నవాళ్ళు కావటం వల్ల గుర్తు ఉండకపోవచ్చు. అమ్మ మమ్మల్ని బడికి పంపాక తను పనికి పోయేది, మేము వచ్చే టైంకి తను వచ్చేసేది. తను రాళ్ళు కొట్టడం వల్లనో ఏమో తన చేతులకు కాయలు కాసి రక్తం కారేది. ఒక్కోసారి పని లేకపోతే అమ్మ మాకు మాత్రం అన్నం పెట్టి తనేమో గంజినీళ్ళు తాగి పడుకునేది. నేను అమ్మ కష్టం చూడలేక, అమ్మ నేను కూడా నీతో పనికి వస్తా, నీకు కొంచెం కష్టం తగ్గుతుంది అంటే, ఈ కష్టాలు నాతో పోనీరా అయ్యా, నువ్వు తమ్ముడు చెల్లి బాగా చదువుకొని మంచిగా బ్రతికితే నాకు అదే చాలు అంది. నాకు ఆ వయసులో అర్థం కాలేదు, కానీ అమ్మ కావాలంటే అప్పుడే వేరే వాళ్ళని చూసుకుంటే, అమ్మను పెళ్లి చేసుకున్నవాడు తనని బాగా చూసుకుంటే తను సంతోషంగా ఉండేదేమో, కానీ మేము ఏమవుతాం అని తను మా కోసం అలాగే ఉండిపోయింది. ఒకవేళ నాన్న ఉండి అమ్మ వెళ్ళిపోయి ఉంటే నాన్న మా కోసం వేరే పెళ్లి చేసుకోకుండా ఉండేవాడా? అయినా ఈ సమాజం మగవాడు తన భర్త పోతే వేరే పెళ్లి చేసుకుంటే అంగీకరించినట్టుగా, ఆడది భర్త పోతే తన పిల్లలకి భర్త చనిపోతే వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ సమాజం అంగీకరించదెందుకు? వాళ్ళ వరకు ఎందుకు? సొంత పిల్లలమైన మేము కూడా ఈ సమాజం వల్ల మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటే మేము అంగీకరించామా? నాకైతే కష్టమే అనిపిస్తుంది. అమ్మ మమ్మల్ని కష్టపడి చదివించింది, ఉద్యోగాలు వచ్చే వరకు మమ్మల్ని పోషించింది, పెళ్ళిళ్ళు చేసింది, మా పిల్లల పురుడు పోసింది, మేము ఉండటానికి ఒక నీడ ఇల్లు కట్టించింది, అన్నీ తానై చూసుకుంది. ఓపిక ఉన్నంత వరకు అమ్మ మా మీద ఎప్పుడు ఆధారపడలేదు. ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా పైన తను ఉంటుంది, మా ఇంట్లో కాకుండా. మా ఇంట్లో అని చెప్పకూడదు కానీ, ఎందుకంటే తను కష్టపడి కట్టించిన తన ఇంట్లో అద్దె కూడా కట్టకుండా మేము ఉంటున్నాం. జీవితం అంతా మేమే అనుకుని బతికిన అమ్మకు దాచుకోవటం రాలేదు, తన రెక్కల కష్టం అంతా మేమే తినేసాం. అప్పుడు అయితే ఎప్పుడైతే నీ సంపాదన ఆగిపోతుందో అప్పుడే నీ ఇంట్లో నువ్వే పరాయివాడివవుతావు అనే సామెత నిజమే కాబోలు అనిపించింది. అమ్మ సంపాదించిన అన్ని రోజులు మేము అందరం నా భార్యతో సహా ఎక్కడి లేని ప్రేమ ఒలకపోసాం. కానీ ఇప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ చేయించాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళం చూసుకుంటున్నాం. అమ్మ అన్న నా మాటకు నిద్రలేచింది. అమ్మ ఎలా ఉంది అని అడిగాను. ఏమోరా, పొద్దున్నుంచి నీరసంగా ఉంది, డాక్టర్ గారు ఏదో పరీక్షలు చేసి సూది మంది ఇచ్చారులే, ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదు అమ్మ అన్నాను. నాకేం మాట్లాడాలో తెలియక నవ్వాను. అన్నం తిన్నావా అంది. లేదమ్మా అన్నాను. వండు అని అమ్మకు తెచ్చిన ఏదో పండును తీసుకొచ్చి కోసి ఇచ్చింది. వద్దు నువ్వు తిను అంటున్న నాకు తినిపించింది. అమ్మ ప్రేమ అంటే అదే కాబోలు. నీకేమైనా అయితే నన్ను ఇలా చూసుకునేది ఎవరో అని చెప్పి ఏడవాలనిపించింది, కానీ కన్నీళ్ళు కళ్ళలోనే ఆగిపోయాయి. అమ్మ నువ్వు తినవా అంటే, ఇందాక తమ్ముడు ఇడ్లీ తెచ్చాడ్రా తిన్నాను అంది. సరే సరే అమ్మ, కిందకు వెళ్తాను అని పైకి లేవబోయిన నన్ను అమ్మ ఆపుతూ, ఒరే నాన్న నాకు ఒక మాట ఇస్తావా అని అడిగింది. ఏంటమ్మా అని అన్నాను. నాకు ఏమైనా అయితే నీకేమీ కాదులే అమ్మా అన్నాను. ఒకవేళ అయితే చెప్పేది విను అంది. మీ నాన్న లేకపోవటం వల్ల మీకు తల్లి తండ్రి అన్నీ నేనే అయిపించాను, నాకు తెలిసి శక్తికి మించి మీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను, కానీ ఇప్పుడు నేను కూడా లేకపోతే చెల్లికి తమ్ముడికి నువ్వే పెద్ద దిక్కుగా ఉండు, మీరు అందరూ కలిసే ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా నీతో గొడవ పడ్డా ఆ చిన్నవాళ్ళిద్దరినీ క్షమించు పెద్ద మనసుతోటి, ఎప్పటికీ వాళ్ళని వదలకు. చెల్లిని బావని తమ్ముడు వారి భార్యని ప్రతి పండక్కి ఇంటికి పిలిచి నీకు తోచినంతలో వాళ్ళకి చూడు. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, అవి చెల్లెలి కూతురు పేరు మీద బ్యాంకులోవి. మీ నాన్న పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆస్తి ఈ తాళిబొట్టు, ఇది తర్వాత చెడగొట్టి నీ భార్యకి నా గుర్తుగా ఏదో ఒకటి చేయించి. నా చేతి గాజులు చెడగొట్టి చిన్నవాడి తమ్ముడు కొడుక్కి మెళ్ళో గొలుసు చేయించు అంది. అమ్మ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, ఏమో రారా, రాముడు లాంటి మీ నాన్న లేకుండా ఇన్ని రోజులు ఉన్న నేను ఎప్పుడో ఒకప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి కదా అంది. ఎందుకు, నీకు చెప్పాలని అనిపించింది అంది. అమ్మకి ఆమె హెల్త్ కోసం తెలిసిందా, లేకపోతే తమ్ముడు చెల్లి మాట్లాడిన మాటలు వినిపించాయా అని అనుకున్నాను, కానీ అడగలేదు. ఒకవేళ తను విన్నా ఇప్పుడు కూడా అమ్మ తన కోసం కాకుండా మా అందరి కోసం ఆలోచిస్తోంది, మేము ఎంత దుర్మార్గులం అనిపించింది. చిన్నతనం నుండి మేము కన్న ప్రతి కల అమ్మ కూడా కనింది, కానీ అమ్మ కోసం ఒక్క క్షణం ఆలోచించేవాళ్ళం కాదు మేము. మేము ఈ స్థాయికి రావటానికి అమ్మే కారణం. ఏది ఏమైనా అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. అవసరమైతే నాకున్నది అమ్మి అయినా సరే అప్పు చేసైనా అమ్మను బ్రతికించుకోవాలి. నా భార్య కాదు, నేనే దగ్గర ఉండి అమ్మని చూసుకుంటా అని మనసులో అనుకున్నాను. సరే వెళ్ళు, కింద కోడలు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అంది. వెళ్తూ అమ్మ నన్ను క్షమించు అన్నాను. అమ్మ నవ్వింది, పిచ్చోడా. నిద్ర లేచేసరికి అమ్మ లేదు. అమ్మ అమ్మ అంటూ చెల్లి తమ్ముడు ఏడవటం వినిపించింది. నా భార్య అత్తయ్య అని ఏడవటం మొదలుపెట్టింది. చుట్టాలు స్నేహితులు వచ్చి మా అమ్మ గొప్పదనం చెప్పటం మొదలుపెట్టారు. నాకెందుకో ఏడుపు రాలేదు, ఎందుకంటే అమ్మ చివరికి తన కోసం నేను అప్పులు చేసి కష్టపడకూడదు అనుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు అమ్మకి మా వల్ల కష్టాలే తప్ప సుఖం లేదు. మా కోసం రాముడు లేని సీతగా ఆవిడ బతికింది, కానీ సీత కంటికి రెప్పలా కాపాడుకోలేని లవకుశలమైపోయాం మేము. కన్న బిడ్డల కోసం చాలామంది కన్న తల్లులు రాముడు లేని సీతగా మారిన స్త్రీమూర్తులకు ఈ రాముడు లేని సీత కథ అంకితం.